మూడవ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి చెబుతున్నాను వినండి అని స్వత మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనొకప్పుడు పరమ పవిత్రమైన ఉజ్జయిని క్షేత్రంలో నిరంతరము యజ్ఞకర్మములు దీక్షతో ఆచరించే ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన. ఆయన పేరు వేదప్రియుడు. వేదం అంటే నిత్యం ఇష్టం కనుక ఆయన్ని వేదప్రియుడు అన్నారు. అవంతి నగరీ రమ్య ముక్తిదా సర్వదేహినాం శివప్రియా మహాపుణ్య వర్తతే లోకపావని. అవంతి నగరం అంటేనే చాలా గొప్పది. అవంతి నగరంలో మహాపండితులు ఎంతోమంది ఉన్నారు. ఎందరో మహాత్ములకి, జ్ఞానులకి, విద్యావంతులకి, దాతలకి, వీటితో పాటు సంపదలకి నిలయం అవంతి నగరం అంటే. అసలు ఉజ్జయిని అంటే సాహసవంతులకు నిలయం అని పేరు అనమాట. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిజంగా ఉజ్జయిని నగరంలో ఉన్నవాళ్ళంతా సాహసవంతులే ఉంటారండి. అక్కడ శివప్రియుడు, వేదప్రియుడని పేరు కలిగిన ఒక పండితుడు ఉండేవాడు. ఆయన పని నిత్యం వేదం చదవడం, వేదములను ఇతరులకు బోధించడం, అగ్నిహోత్రం వెలిగించడం, శివలింగాన్ని భక్తితో అభిషేకించి పూజించడం, ఆ తర్వాత శివుడికి నివేదన చేసిన ప్రసాదం తినడం. శివుడికి నివేదించకుండా పచ్చి గంగ కూడా తాగేవాడు కదా ఆయన. అందులో ఆయనకి పార్థివలింగం అంటే మరింత ఇష్టం. ఇంట్లో బంగారంతో తయారు చేయబడిన లింగం ఉన్నా రోజు మట్టితో లింగం తయారు చేసి ఆ బంగారం లింగం పక్కన పెట్టి పూజించి ఈ లింగాన్ని దొడ్లో ఉన్న చెట్లో పెట్టేసేవాడు ఆయన. పార్థివీం ప్రత్యేకం మూర్తిం పూజయామాసవై ద్విజః. ఈ విధంగా నిత్యం పార్థివలింగాన్ని తయారు చేసి ఆ పుణ్యాత్ముడు పూజించేవాడు. ఏ పని చేసినా శివార్పణ వస్తు అనేవాడు ఆయన. ఆయనకి నలుగురు కుమారులు పుట్టారు. ధర్మార్థ కామమోక్షములా లేక ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములా అన్నట్టుగా నలుగురు కుమారులు ఉన్నారు. నలుగురు బ్రహ్మ నాలుగు ముఖాలు లాంటి వాళ్ళు వాళ్ళు. ఆ మహాత్ముడు నలుగురు కొడుకులకి వరసగా దేవప్రియుడు, ప్రియమేధసుడు, సుకృతుడు, ధర్మవాహి అని పేరు పెట్టాడు. నిజంగా అలాంటి వాళ్ళే వాళ్ళు, పేర్లకు తగినవాడు. దేవప్రియుడు దేవతలంటే ఇష్టపడేవాడు, ప్రియమేధసుడు మంచి బుర్ర కలిగిన వాడు, అతని బుద్ధిని అందరూ మెచ్చుకునేవారు. మూడోవాడు సుకృతుడు, వీడెప్పుడు సుకృతం పుణ్యమే చేసేవాడు. నాలుగోవాడు ధర్మవాహి, వాడు నిత్యం ధర్మాన్ని అనుసరించేవాడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం అండి, పిల్లలు పుట్టడంతో వాళ్ళ జాతకం మారుతుందని. మంచి పిల్లలు పుడితే నిజంగా జాతకం మారుతుంది. ఇతడు ఎంత గొప్పవాడో, కొడుకులు ఇంకా అంత గొప్పవాళ్ళట. ఈ నలుగురు మహాపండితులయ్యారు, ధర్మాత్ములయ్యారు, తండ్రిలాగే శివభక్తి రుతులయ్యారు. క్రమక్రమంగా వాళ్ళ వంశంలో సంపదలు కూడా పెరిగాయి. ఆ కాలంలో జరిగిన ఒక అద్భుత కథ చెబుతా వినండి. రత్నమాల అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద దోషణుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వీడు పరమ భయంకరుడు. వీడు హిరణ్యాక్షుడి యొక్క వంశంలో వాడు. హిరణ్యాక్షుడి వంశంలో వాళ్ళందరూ కిరాతకులు, క్రూరులు, పరాక్రమవంతులు. వీడికి పేరు కూడా దోషణుడు అని పేరెట్టారు. అందరినీ దూషించేవాడు వాడు. వాడి పని తిట్టడమే, తిట్టడం, కొట్టడం, మట్టడం. ఈ తప్ప మరో పని లేదు వాడికి. ఈ దుర్మార్గుడు దేవతల్ని నాశనం చెయ్యాలి. ఈ భూమండలంలో దేవతల యొక్క శక్తి ఉండకూడదు, అసలు దైవం ఉండకుండా నేనే దైవంలో ఉండాలనుకున్నాడు అనుకుని బ్రహ్మ గురించి మహాతపస్సు చేశాడు. 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. వాడు చేసిన కఠోర తపో దీక్షా నిష్టలకి మెచ్చుకొని బ్రహ్మదేవుడు చిచ్చర ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే, ఈ ప్రపంచాన్ని ఏలే శక్తి నాకు, నన్ను కాదు అన్నవాడిని ఎవరినైనా శిక్షించే శక్తి నాకు అన్నట్ట. తథాస్తు అన్నాడు బ్రహ్మ. ప్రపంచమంతా ఏలే బాహుబలం ఇస్తున్నాను, నిన్ను ఎవడన్నా కాదంటే శిక్షించే శక్తి ఇస్తున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వేదధర్మం జోలికి వెడితే మాత్రం నేను ఇచ్చిన వరములు నీకు పని చేయవు, శివభక్తుల జోలికి ఎప్పుడు వెళ్లకు అని హెచ్చరిస్తే వాడు పక్కపక్కనవి ఈ వరాలు ఉచ్చుకున్నది అసలు వాళ్ళ నాశనం చేయడానికి. నాకు వేదం అంటే ద్వేషం, వేదం చదివేవాళ్ళు అంటే ద్వేషం అన్నాడు ఆ మూర్ఖుడు అనుకుని వరం పుచ్చుకున్న వెంటనే గర్వించాడు. ముందుగా యజ్ఞములు పాడు చేశాడు, వేదధర్మం నాశనం చేశాడు, సర్వతీర్థాల్లో ధర్మం నీతి లోపించేలా చేశాడు. వాడికి 10 కోట్ల మంది సైనికులు ఉన్నారు. ఇంతమంది రాక్షసుల్ని పిలిచాడు. ఈ భూమండలంలో దేవతల మీరు కోసం చేసే యజ్ఞగుండాల్లో అగ్ని మండరాలు అమరుల మేలుకై ఆచరించడి యజ్ఞ కొండంబులందగ్ని మండరాదు అన్నాడు వాడు. దేవతల మేలు కోసం యజ్ఞాలు చేస్తున్నారు కాబట్టి ఆ యజ్ఞగుండాల్లో అగ్ని మండకూడదు, ఆలయాలంటూ ఎక్కడ ఉండకూడదు, ధర్మం ఉండకూడదు. ఎవడైనా మన మాట కాదంటే అటువంటి వాళ్ళ కేలు విరగ్గొట్టి కీళ్ళు పీకి కళ్ళు పీకి పళ్ళు పీకి వాళ్ళ ఒళ్ళు వండుకు తినేయండి అనగానే రాక్షసులు భూమండలం అంతా దాడి చేశారు. ఆనాడు ప్రపంచం అంతా విధ్వంసం అయిపోయింది. ఇంకా ప్రపంచంలో మన రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేడు అనుకున్నట్టు వాడు. గొండాలు కదండి వాళ్ళు, గొండాల రాజ్యంలో ఎవడు బతుకుతాడు? అమ్మ బాబా చాలా ప్రమాదకరమైంది ఆ రాజ్యం. చివరికి ఎక్కడ చూసినా రాక్షసులు తప్ప మరొకరు లేరు అని విషయం తెలిసింది. సంతోషించాట. అయినా వాడికి నమ్మకం కలగల. ఇంత భూమండలంలో రాక్షసులు మనం తప్ప ఇక మానవులు పరిపాలన చేసే నగరమే లేదా అని భటులు అడిగితే, అన్ని రాజ్యాల్ని చెతకొట్టేశాం కదండి, రాజులు చావగొట్టాం, కొందరిని జైల్లో వేశాం, కొందరేమో మనకి చేతులు జోడించి నమస్కరించి సామంతులు అయ్యారు, ప్రజలంతా మిమ్మల్నే పూజిస్తున్నారు, ఇళ్లలో ఉన్న వాళ్ళంతా లింగాలు విగ్రహాలు తీసి బయట పారేసి నీ విగ్రహం పెట్టుకున్నారు, రోజు ఓం దోషణాసురాయ నమః ఓం దైత్యవంశాయ నమః అని నీకు అష్టోత్తర శతనామం రాసి నిన్ను పూజిస్తున్నారు. కాబట్టి అంతా ఎక్కడ చూసినా నీకే యజ్ఞాలు నీకే పూజలు నీకే విగ్రహాలు పెట్టారు. ఈ విధంగా ప్రపంచం అంతా కంపైపోతుంది. అందువల్ల నానాయాత్ర పడిపోతున్నారు, ఇంకెందుకయ్యా నీకు భయం అన్నట్ట. అయినా ఒక్కసారి ఎందుకైనా మంచిది కాస్త వెళ్ళి చూసిరా అనగా ఈ రాక్షసులు తిరగ్గా తిరగ్గా భూమండలంలో ఒక్క అవంతి నగరం మాత్రం వీళ్ళ పార్టీలో చేరలేదు. అక్కడ మాత్రం అందరూ మంచి భవనాలు కట్టుకున్నారు, దేవతల్ని పూజిస్తున్నారు అని తెలిసింది. దాంతో వాళ్ళకి మతిపోయింది. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళారు. దోషణాసుర, మన పరిపాలన అందరూ అంగీకరించారు, అందరూ మన మార్గంలోకి వచ్చారు, కానీ ఒక్క అవంతి నగరంలో మాత్రం ఎవడో ఒక రాజు పరిపాలిస్తున్నట్ట, వాడు వీరుట్ట, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ రక్షణగా వేదప్రియుడనే ఒక బ్రాహ్మడు ఉన్నట్ట, వాడు శివుణ్ణి పూజిస్తూ ఉంటట్ట, వాడి ధర్మమానన అందరూ సంపదలతో సుఖంగా ఉన్నారు, ఎక్సెప్ట్ అవంతి నగరం మిగతా చోట్ల మరి పరిపాలన వచ్చేసింది అనగా నిజానికి వాడు తెలివి తక్కువ వాడు. ఎందుకంటే కాశీక్షేత్రంలో కూడా వాళ్ళ పాలన చెల్లదు, కానీ కాశీ వాళ్ళకి కనపడలేదు, ఇది ఒక్కటే కనపడింది. అందుకే వాళ్ళు ఒక అవంతి నగరంలో మాత్రం ప్రజలంతా శివపూజ చేస్తున్నారని చెప్పగానే దోషణాసురుడు పళ్ళు పటపట కొరికాడు. ఏమేమి, ప్రపంచమంతా నా ప్రభుత్వాన్ని అంగీకరిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం నా ప్రభుత్వాన్ని అంగీకరించరా, వీళ్ళ సంగతి ఏమిటో చూద్దాం అని ఆ దోషణాసురుడు మహారాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకున్నాడు. ఆ నగరం మొత్తం అవసరమైతే పెకలించి వేస్తానని బయలుదేరాడు. నగరం దగ్గరకు వచ్చారు. నగరం చుట్టూ పెద్ద ప్రాకారం ఉండేది. ఆ రోజుల్లో చాలా పెద్ద కోట కూడా అది ఆకాశాన్ని అంటుతూ ఉండేది. నగరానికి నాలుగు వేపుల ద్వారాలు ఉండేవి, ఒక్క దక్షిణం వేపు ద్వారం మాత్రం తీసేవారు కాదు. కారణం ఏంటంటే దక్షిణ ద్వార రహిత వర్ధమానాధన ప్రద అని మనకు వాస్తు శాస్త్రంలో చెప్పారు. అటువంటిది ఆ రోజుల్లో ఆ కోట, అటువంటి వర్ధమాన గృహము అని పిలువబడే కోట దగ్గరకు వచ్చాడు ఆయన. రాక్షస వీరులారా, మీరన్నట్టుగా ఈ నగరం పరమసుందరంగా ఉంది, ఐశ్వర్యంతో కనపడుతున్నది, లోపల ఉన్నటువంటి బంగారపు గృహాలు బయటికే జిగేలు జిగేలు మరి కాంతి వెదజల్లుతున్నాయి, సూర్యుడి కిరణములు లోపలున్న భవనాల మీద పడుతున్నాయి, ఆ భవనాల మీద సూర్యకిరణములు మళ్ళీ ప్రతిఫలిస్తున్నాయి, కాబట్టి లోపల బంగారపు ఇళ్ళు ఉన్నాయి, నవరత్నమయములైన గృహాలు ఉన్నాయని అర్థమవుతోంది, ఈ మొత్తం కోట చుట్టూ పెద్ద గోడలు కట్టి వీళ్ళు తలుపులు బిగించు కూర్చునున్నారు. అసలు ఈ దుష్టులు నా మాట ఎందుకు వినడం లేదు, నేను మహావీరుణ్ణని మీరు చెప్పలేదా అని అడిగితే, మేము చెప్పామండి, ఎవడైనా మేము మాట వినం, మేము శివుణ్ణి తప్ప ఎవరిని పూజించం, దోషణాసురుడా వాడి ముఖమా అంటున్నారండి అని పక్కన వాడు కొంచెం లేనిపోయి చెప్పారు. దాంతో వీడు పళ్ళు పటపట కొరికాడు. అంటే ఈ నగరంలో ఉన్నవాళ్ళు వేదధర్మం మీద నిష్ట కలిగిన వాళ్ళన్నమాట. వేదధర్మరత ఏతే సర్వే దండ్యామతే మమ, వేదధర్మం మీద ఆసక్తి కలిగిన వీళ్ళందరూ శిక్షార్హులు. నేను లోకంలో దేవతల్ని జయించాను, పాతాళవాసుల్ని జయించాను, మానవుల్ని నోట్లో వేసుకుని శనగపప్పులు నవ్వినట్లు నవ్వేశాను. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజుని కోటని వశం చేసుకోవటం, ఈ కోటలో ఉండి పూజలు చేసుకుంటున్న బ్రాహ్మణి వాడి నలుగురు కొడుకుల్ని చంపడం పెద్ద తేడా ఏం కాదు, ముందు ఈ కోట కూడా పగల కొట్టేయండి అన్నాడు ఆయన. వెంటనే ఈ రాక్షసుడి యొక్క భటులు పెద్ద పెద్ద కురపాలు గదలు కత్తులు ముద్గరాలు పట్టుకుని మొత్తం తలుపులు ముందు బదలు కొట్టి పారేశారు. కోట సమూలంగా పెళ్లగించేశారు. చుట్టూతో ఉన్న కోట కాదు, కోట చుట్టూతో ఉన్నటువంటి మొత్తం ప్రాకారం గోడంతా పీకేశారట. అంత గోడని కట్టడానికి ఎన్నాళ్ళు పడుతుందండి, పీకడం ఎంతసేపు, వాళ్ళు పరాక్రమవంతులు కదా, మొండి పీరుగురు, పదేసి ఏనుగులు, 10,000 ఏనుగులు, 1,000 ఏనుగులు, 500 ఏనుగులు, 100 ఏనుగులు బలం వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు. 100, 200, 300 ఇన్ని ఏనుగుల బలం కలిగిన వాళ్ళు అవడం వల్ల వాళ్ళ కోట కోటని పేనుగుల్ని విసిరినట్టుగా అవతలకి విసిరేశారు. మహాప్రాకారం దగ్ధ్వంసం చేసి విసిరిపారవేసి లోపలికి ప్రవేశించారు. ఇక అక్కడి నుంచి ఈ పాపాత్ములు చేసిన కృత్యాలు 1, 2 కాదట. కొందరి ఇళ్ళు పడగొట్టారు, కొందరికి చుట్టూతో ఉన్నటువంటి తోటలు విధ్వంసం చేసి పెట్టారు. స్నానం చేయడం కోసం ప్రత్యేకంగా కొందరి ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న చెరువులు ఉన్నాయి. వాళ్ళ మనకి స్విమ్మింగ్ పూల్స్ ఎలాంటివో ఆ రోజుల్లో స్నానాగారాలు అలా ఉండేవి, వాటిని కొంత ధ్వంసం చేశారు. మరికొంతమంది క్రీడా పర్వతాలను నిర్మించుకున్నారు ఇళ్లలో, అవి ధ్వంసం చేశారు. ఈ విధంగా రాక్షసులు ఊరంతా పడి జనాల్ని చితక్కొట్టి పారవేస్తూ ఉంటే, చంపి పారవేస్తూ ఉంటే, స్త్రీలను ఎత్తుకుపోతూ ఉంటే మొత్తం అవంతి నగరం అంతా హాహాకారాలతో ధ్వనించిపోయింది. బాబు అవి రక్షించండి రక్షించండి అనడం మొదలుపెట్టారు జనం. కొందరిని తిన్నారు, కొందరిని చంపారు, కొందరిని చెరసాల పాలు చేశారు. మరికొంతమంది మేమంతా మీ పార్టీ అనండి, మీరు భయపెడితే మీ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఎలా ఉంటామండి అని, సహజంగా ఎక్కడ అధికారం ఉంటే అధికారం పార్టీలో చేరిపోతుంటారు కదా, అందుకని రాక్షసుల పార్టీలో చేరిపోయాను. జయ దూషణాసురుడికి అన్నారు, జయ కొట్టిన వాళ్ళందరినీ జెండా ఇచ్చి ఇదిగో నా దాంట్లో జాయిన్ అయిపోండి అన్నాడు. ఈ రాక్షసుడికి ఒక లక్షణం ఉందండి. అసలు రాక్షసుల లక్షణం ఏంటంటే వాళ్ళ యొక్క పార్టీ బలం పెంచుకోవటమే. అందుకని జయ కొట్టిన వాళ్ళందరినీ మాత్రం బ్రతకనిచ్చాడు, మిగతా వాళ్ళందరినీ ఎలా వీలుంటే అలా చేశాడు. ఈలోపు ఏం జరిగింది, కొంతమంది రాక్షసులు అన్నారు, ఏమండి వీళ్ళందరినీ మనం ఎంత కొట్టినా వీళ్ళ వల్ల ఉపయోగం లేదు మనకి. ఈ ఊళ్ళో ఓ మంచి పండితుడు ఉన్నాడు వేదప్రియుడని, అతనికి 4 కొడుకులు, వాళ్ళ 5 తమ ఇళ్లల్లో శివలింగాన్ని పార్థివలింగాన్ని చేసుకుని భక్తితో పూజిస్తున్నారు. వాళ్ళు లింగ పూజ చేసినంతకాలం ఈ దుర్మార్గుల్ని రక్షిస్తూనే ఉంటారు. అసలు ఈ శక్తి అంతా వాళ్ళదేట, వాళ్ళ వల్లే ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళంతా ఇంత గొప్పవాళ్ళు అయ్యారని విన్నాం. ముందు ఆ వేదప్రియుణ్ణి వాడి కొడుకుల్ని నాశనం చేస్తే మిగతా వాళ్ళంతా వాళ్ళంతటి వాడే నశించిపోతారు. చెట్టును చంపాలంటే కొమ్మలు నరకడం వల్ల ఉపయోగం లేదు, మొత్తం వేరు నాశనం చేయాలి, సమూలంగా నాశనం చేయాలి అనగానే వెంటనే రాజుగారు ఈ దూషణాసురుడు తన అనుచరులతో కలిసి వేదప్రియుడున్న ఇంటికి వెళ్ళాడు. వీళ్ళిలా ఆ ఇంటికి వెళ్ళే సమయానికి ఇప్పటికే ఏం జరిగిందో వేదప్రియుడికి బాగా తెలిసిందిలేండి. ఆయన ఇంట్లో రోజులాగే ఒక శివలింగాన్ని మట్టితో తయారు చేసి పెట్టుకున్నాడు, పార్థివలింగాన్ని. లింగానికి ఎదురుగుండా ఆయన కూర్చున్నాడు, ఆయన చుట్టూతో ఆయన 4 కొడుకులు కూర్చున్నారు. ఈ 5 చూడటానికి ఎలా ఉన్నారు, శివుడి యొక్క 5 ముఖాల్లో ఉన్నారట. శివుడికి పంచాస్యుడు, పంచముఖుడు అని పేరు. అచ్చం శివుడు 5 ముఖాలు ఎలా ఉన్నాయో అలా వాడు కూర్చుని భక్తితో ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్ర జపం చేసుకుంటున్నారు. ఆ సమయంలో రాక్షసులు ఆ ఇంటికి అడుగుపెట్టారు. రాక్షసులతో పాటు కొంతమంది ప్రజలు కూడా వచ్చారు. ఈ ప్రజల్ని ఈ పరమ దుర్మార్గులు కొరడాతో కొడుతూ ఉంటే వాళ్ళు, మహానుభావులారా మీరు కూర్చుని మీ పూజ మీరు చేసుకుంటున్నారు, వీళ్ళు మమ్మల్ని బడితి పూజ చేస్తున్నారు, మీది పూజ ఇది పూజ, కాకపోతే ఇది బడితి పూజ, కర్రతో చితక్ కొడుతున్నారు, దూషణాసురుడికి జయ్య అనకపోతే చంపేస్తామంటున్నారు, మాకేమో ఈ దుర్మార్గుడికి జయ కొట్టడం ఇష్టం లేదు, జయ కొట్టకపోతే ప్రాణం పోయేటట్టు ఉంది, ఈ సమయంలో మీరే మీ తపశ్శక్తితో రక్షించాలనగా వెంటనే ఈ 4 తండ్రితో పాటు ఇలా అన్నారట, శ్రూయతాం విద్యతే నైవ బలం దుష్ట భయావకం న శస్త్రాణి తథా సంతి యచ్చతే విముఖా పునః. ప్రజలారా, మిమ్మల్ని రక్షించడానికి మా దగ్గర సైన్యం లేదు, ఆయుధాలు లేవు. సాధారణంగా ఎవరినైనా రక్షించాలంటే వాడి దగ్గర ఆయుధమైనా ఉండాలి, లేదా మంచి బలమైనా ఉండాలి, అది ఇది కాకపోతే ఒంటరిగా ముష్టి యుద్ధం చేసే శక్తి అయినా ఉండాలి, ఇవేవి మన దగ్గర లేవు. ఈ దుర్మార్గులు చంపితే చావడం తప్ప మనం చేయలేము. అయినా మాకు ఒక్క నమ్మకం ఉన్నది, మేము పూజిస్తున్న ఈశ్వరుణ్ణి నిరంతరం భక్తితో శ్రద్ధతో పట్టుకున్నాం, ఈశ్వరానుగ్రహం కలిగితే ఏదైనా జరుగుతుంది, మీరు కూడా ఈ రాక్షసులు కొట్టినా తిట్టినా విడిచిపెట్టకుండా నమస్సేవాయ అనండి, వాళ్ళు ఏం చేస్తే చేయనివ్వండి, ఒక్కసారి మనం గట్టిగా నిలబడితే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. పిరికి వాళ్ళమై క్షణక్షణం చచ్చే కంటే, నీచుల మాట విని వాళ్ళ మార్గంలోకి వెళ్ళి నడుచుకునే కంటే, మనం నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణం విడిచిపెట్టినా మంచిది. అందుకని మహాత్ములు ప్రాణం పోయినా పర్వాలేదు, ధర్మం మారరు. ఈ మాట ఈ ఐదుగురు పండితులు అన్నారు. ఈ రాక్షసులు మనల్ని దూషణాసురుడి నామం చెయ్యమంటున్నారు, మతం మారమంటున్నారు. మనం ప్రాణం పోయినా మతం మారవద్దు, చచ్చినా పర్వాలేదు, ఎన్ని కష్టాలున్నా మన మతం మనదే. ఈ మాట అతనని మనం శివనామస్మరణం చేద్దాం. ధ్యానంతో ఈ లింగాన్ని పట్టుకుందాం. రాక్షసులు చంపేని కొట్టనివ్వండి అని అందరినీ పిలవగానే ఈ రాక్షసుల కంటే ముందు పరిగెత్తుకొచ్చిన ఈ జనుడంతా వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళతో పాటు పక్కన కూర్చుని అందరూ చక్కగా భజన చేయడం మొదలుపెట్టారు. మంచి కంఠంతో ఓం నమశివాయ అనుకుంటూ. కొంతమందికి కంఠం భగవంతుడిచ్చిన వరం కదండి, వాళ్ళు నమశివాయ అంటూ ఉంటే రాళ్ళు కరిగిపోతాయి. కొంతమంది నమశివాయ అంటే కరిగిపోయినైనా నీళ్లు రాళ్ళు అవుతాయి. ఇప్పుడు ఈ మహానుభావులంతా కూర్చుని ఎంతో మధురంగా ఓం నమశివాయ ఓం నమశివాయ అండం మొదలుపెట్టారు. ఈ రాక్షసులు ఇక్కడిదాకా వీళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు తెల్లబోయి చూసావా దూషణాసురా, ఈ బ్రాహ్మణుల్ని బాగు చేసి దేహశుద్ధి చేసి మన మతంలోకి మార్చుకుందామని వస్తే వాళ్ళు మనతో వచ్చిన వాళ్ళని కూడా వెళ్ళి వాళ్ళ మతంలో కలిపేసుకున్నారు. ఇది వీళ్ళ ప్రభావం. కాబట్టి వీళ్ళని ఏం చెయ్యాలో చెప్పనగా ఆ దూషణుడు ఏమన్నాడు, హన్యతాం వధ్యతామితి, చంపండి నరకండి కొట్టండి గిల్లండి అన్నాడు. రాక్షసులు కత్తులు పుచ్చుకుని వెదక దూకారు. అప్పుడు జరిగిందో తమాషా, ఈ ఐదుగురు ఒక పార్థివలింగం చేశారని చెప్పారు కదా, మట్టితో ఒక లింగం చేసుకుని పూజిస్తున్నారు. ఈ భక్తులంతా చుట్టూ చేరారు. ఇంతలో దూషణాసురుడి భట్టులు ఆ మట్టి లింగం మీదకి దూకగానే ఆ మట్టిలింగం పార్థివలింగం పెళ్ళు అనే శబ్దంతో పగిలిపోయింది. అక్కడ పెద్ద అగాధమైన గొయ్యి ఏర్పడింది. ఆ గోతిలో నుంచి భయంకరాకారంతో శివుడు ప్రత్యక్షమయ్యాడు. మహామృత్యుదేవతలో ఉన్నాడు ఆయన, అందుకే ఆయనకి మహాకాలుడు అని పేరు వచ్చిందనమాట. కాలుడు అంటే మృత్యుస్వరూపుడు, కాలస్వరూపుడు, అందులో మహాకాలుడైన మహామృత్యుస్వరూపుడు. అలా మృత్యురూపంతో ఆవిర్భవించి చేతిలో త్రిశూలం పుచ్చుకున్నాడు, 10 చేతులతో ప్రత్యక్షమయ్యాడు. 5 శిరస్సులున్నాయి, 5 శిరస్సుల్లో ప్రతి శిరస్సుకి 3 నేత్రాలున్నాయి. ఆయన ఒక్క హుంకారం చేశాడు, ఓరి మూర్ఖుడా, నిన్ను చంపడానికి ఈ శూలం ఉపయోగించడంలా, నేను మహాకాలుణ్ణి, చూడు ఎలా చంపుతాను అని హుం అన్నాడే. దెబ్బకి భస్మైపోయాడు అయి. ఇంక వాడితో యుద్ధం ఎందుకు, ఎంత చక్కని శ్లోకం రాశారు, ఇత్యుక్త్వా హుంకృతేనైవ భస్మసాకృతవామస్తదా. కేవలం హుంకారంతో భస్మం చేశాడు. మళ్ళీ ఆ స్వామివారు వస్తే బాగుందనిపిస్తున్నాడు. అలా మొత్తం భస్మం చేసేశాడు. శివపరమాత్మ కొంతమందిని చంపగా, దూషణాసురుడు చావగా, దూరంగా ఉన్న సైనికులు కొందరు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కొంచెం దూరంగానే ఉంటారండి. మీరు ఎప్పుడు చూడండి, ప్రతి సైన్యంలోనూ కొద్దిమంది దూరం నుంచి కుత్తుత్తిని ఇలా కత్తి ఊపుతారు, సమయం వస్తే పారిపోతారు, మహావీరులు. అలాంటి వాళ్ళు వీళ్ళు కాలి బూడిదైపోతుంటే చంగున కాలికి బుద్ధి చెప్పి ఒకటే పరుగు పారిపోయారట. పలాయితం పారిపోయారు. సూర్యుడు ఉదయించగానే చీకట్లు పటాపంచలవుతాయి. పరమేశ్వరుడు రాగానే దూషణాసురుడి సైన్యం అంతా భస్మమైపోయింది. దేవతలు పూలవర్షం కురిపించారు. దేవదుందుగులు మృగాయి. మహానుభావులు నారదాదులు భక్తితో నమశివాయ అంటూ పంచాక్షరి జపము చేశారు. అప్పుడు ఆ మహాకాళేశ్వరుడి దగ్గరికి ఈ విప్రోత్తములు జనులు వచ్చారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చాలా భక్తితో స్తోత్రాలు చేశారు. మహాకాల మహాదేవ దుష్టదండకర ప్రభో ముక్తిం ప్రయచ్చ నస్యంభో సంసారాంబుధిత శివ అత్రైవ లోకరక్షార్థం స్థాతవ్యం హిత్వయా శివ. ప్రభు, మహాకాల మహాదేవ, దుష్టులను శిక్షించావు, మాలాంటి వాళ్ళని రక్షించావు. ఈ భూలోకం మీద మాకు విరక్తి కలిగింది. ఈ సంసారం అనే సముద్రంలో ఇక ఉండలేకపోతున్నాం. ఇవన్నీ కష్టాలు ఈ సంసారంలో పుట్టడం ఒక దుఃఖం, పెరగడం ఒక దుఃఖం, చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్ళడం మరొక దుఃఖం, విద్య పూర్తయ్యాక ఉద్యోగాదుల కోసం సంపద కోసం వెంపర్లాడడం మరొక దుఃఖం, ఇది అయ్యాక పెళ్ళిళ్ళు ఒక దుఃఖం, పెళ్ళిళ్ళు అయ్యాక మళ్ళీ ఈ కొత్త కుటుంబంతో ఒక దుఃఖం, చివరికి వార్ధక్యంలో రోగాల పాలై కదలలేకపోవటం మిక్కిలి దుఃఖం, ఆఖరిని శరీరం విడిచిపెట్టడం భయంకర దుఃఖం, శరీరం విడిచిపెట్టి మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించడం పునర్దుఃఖం, ఈ దుఃఖాలతో కూడిన సంసార సముద్రంలో మేము ఈదలేకపోతున్నాం, మమ్మల్ని తక్షణం ఉద్ధరించి నీ లోకానికి పట్టుకుపోసేవా. ఇంకొక కోరిక, మా కోసం రక్షించడం కోసం ఇక్కడ మా పార్థివలింగ ప్రాంతంలో గొయ్యి చేసుకుని ఆవిర్భవించావు. ఆ గోతిలోంచి మహాకాళేశ్వరుడు అనే పేరుతో పెద్ద లింగంగా ఆవిర్భవించి కలియుగాంతం వరకు ఇక్కడే కొలువై ఉండు. నిన్నెవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళని అనుగ్రహించు, వాళ్ళకి అపమృత్యు భయం తొలగించు, వారికి ఉన్న కష్టాలు తొలగించు. అనగా ఈశ్వరుడు, ఈ బిలం నుంచి నేను ఒక లింగంగా ఆవిర్భవిస్తున్నాను. ఈ లింగం చాలా పెద్ద లింగం, అడుగునున్న ప్రాంతం మాత్రం తెలియదు. ఎక్కడో పాతాళం నుంచి ఆవిర్భవించి పైకి కనబడతాను. పైన 6 అడుగుల లింగం మాత్రమే కనబడుతుంది. ఈ లింగం మహాకాళేశ్వర లింగం అనే పేరుతో ప్రసిద్ధి చెక్కుతుంది. ఇందులో నా జ్యోతి నింపుతాను, అందువల్ల ఇది జ్యోతిర్లింగం అవుతుంది. కలియుగాంతం వరకు ఈ ఉజ్జయిని పట్టణంలో, అవంతి పట్టణంలో ఈ మహాకాళేశ్వర లింగం ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే అమ్మవారు కూడా మహాకాళి అనే పేరుతో శక్తిపీఠ రూపంలో వెలచి ప్రజలను అనుగ్రహిస్తుంది, అందరినీ అనుగ్రహిస్తుంది, విద్యలను ప్రసాదిస్తుంది, అపమృత్యువులు తొలగిస్తుంది. మేమిద్దరం ఈ పట్టణంలో యుగాంతం వరకు ఉంటాం. ఇంకొకటి, నాకు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ప్రత్యేకమైన భస్మం లభించాలి ఇక్కడ. దానికోసం ఒక ఏర్పాటు చేస్తున్నాను. తెల్లవారుజామున ఆ భస్మంతో నాకు అభిషేకం చెయ్యాలి. నాకు అభిషేకమునకు ఉపయోగపడినటువంటి ప్రాణికి ఇక పునర్జన్మ ఉండదు, వాడు ప్రమథగణాల్లో చేరిపోతాడు అని వరం ఇచ్చాడు ఆయన. ఆ తదనంతరం ఆయనే లింగ రూపంలో అక్కడ వెలిసాడు. అది కూడా స్వయంభూలింగమే. జ్యోతిర్లింగాలన్నీ తమయంత తాము కలిసినవే, ఎవరూ ప్రతిష్ఠించినవి కావు. పేరుకి అక్కడో పార్థివలింగం ఉందండి. అయితేనే పార్థివలింగం పగలగొట్టుకుని పెటిల్లుమని దాన్ని బద్దలు కొట్టుకుని అందులోంచి వచ్చాడు ఆయన. కాబట్టి అది పగిలిపోయాక అక్కడ ఏమీ లేదు. ఆ పగిలిపోయిన స్థలంలో గొయ్యి ఏర్పడిన చోట ఈయన ఒక కొత్త లింగ రూపంలో వచ్చాడు. అందుకే వాటిని స్వయంభూ లింగము అంటారు. స్వయం అంటే తనంత తాను, భూ పుట్టినది. స్వయంభూ అంటే తనంత తాను పుట్టిన లింగం. ఎవరు తయారు చేసిన లింగాలు కావు. మానవులు కష్టపడి ఓ రాయి పట్టుకొచ్చి లింగ రూపంలో చెక్కి తీసుకొచ్చి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు కావు. తమయంత తాము వెలసిన ఆలయాలు. వాటన్నిట్లో శివుడు తనలో ఉన్న కాంతిని, జ్యోతిని నింపాడు. అందుకే జ్యోతిర్లింగం అని పిలువబడింది. ఇది దర్శించిన వారికి స్వప్నే కించి దుఃఖమపిద్దిజా, కలలో కూడా దుఃఖం రాదు. నిజంగా భక్తితో దర్శించిన వాళ్ళు ఎవరు కూడా కలలో కూడా దుఃఖం పొందరు. నమ్మకం ఉండాలి. నమ్మకం లేదా ఉపయోగం ఉంది? మహాకాళేశ్వరుడు నేటికి కృతయుగ ప్రారంభంలో అంటే 43 లక్షల సంవత్సరాల క్రితం ఆవిర్భవించాడు దాదాపుగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్థానంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏమని చెప్పాడు? నాకు ప్రతిరోజు అభిషేకం జరగాలన్నాడే. ఆ అభిషేకం యొక్క విశేషాలే తెలుసుకోవాలి. ఈ మహాకాళేశ్వర ఆలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో సరిగ్గా సాయంకాలం వేళ ఒకరో ఇద్దరో పుణ్యాత్ములు వెళ్ళిపోతారు కైలాసానికి. గ్యారంటీగా ఎవ్రీడే ఒకరు లేక ఇద్దరు వెళతారు. వాళ్ళు కూడా వయస్సు మీరే వెళ్ళిపోతారు. వీళ్ళని తీసుకెళ్ళి ఆ మహాకాళేశ్వర ఆలయానికి కొంచెం దూరంలో ఉంటుంది ఒక శ్మశానం, అక్కడే దహనం చేస్తారు. దహనం చేశాక 12:30 వేడివేడి బూడిదని, కాలిపోయిన చితి మీద ఉన్నటువంటి బూడిదని, చితాభస్మాన్ని వస్త్రగాళితం చేసి పట్టుకొస్తారు. వస్త్రగాళితం అంటే ఓ పెద్ద వస్త్రంలో పోసి తుక్కు రాకుండా వడగట్టి కేవలం మెత్తటి పొడి పట్టుకొస్తారు. ఈ మెత్తటి వేడిగా ఉన్నటువంటి పొడి పట్టుకొచ్చి తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో శివుడి మీద అలా చల్లుతూ అభిషేకం చేస్తూ ఉంటే ఆ దృశ్యం చూడటానికి అపూర్వంగా ఉంటుంది. చూసి తీరాలేదు. అద్భుతమైనటువంటి ఆ అభిషేకం, ఆ భస్మం అలా పడుతూ ఉంటే మొత్తం దేవాలయ మందిరం అంతా భస్మం నిండిపోతూ అది అలా శివుడి మీద పడిపోతూ ఉంటే ఆ దృశ్యం 2 కళ్ళతో కాదు 1000 కళ్ళతో చూసినా తనివి తీరదు. తర్వాత మెత్తని భస్మంలో నీళ్లు కలిపి పైన అలా మెత్తుతారు. గోరింట కాళ్ళకి ఎలా పెట్టుకుంటామో అలాగా పూర్తిగా శివలింగం మీద ఈ భస్మం తడితో కలిపి అందంగా మెత్తుతారు, ఏదో గంధం రాసినట్లుగా. అలా 1 గంట 2 గంటలు ఉంచుతారు. ఆ సమయంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ తడి కొంచెం ఆరిపోయాక, పొడి అయ్యాక అప్పుడు అందరూ ముట్టుకుంటారు. తర్వాత మళ్ళీ ఆ భస్మం తీసి అందరికీ నుదుటి పెడతారు, కొంతమందికి చేతిలో పెడతారు. అక్కడ భస్మం చేతిలో పెడితే తీసుకోవాలి. ఆ భస్మం రాసుకుంటే మన పాపాలు భస్మం అయిపోతాయి. అది శివుడు చెప్పిన మాట. ఇలా ఈశ్వరుడికి, మహాకాళేశ్వరుడికి భస్మాభిషేకం అక్కడ జరుగుతుంది. ఈ తర్వాత జరిగే ఒక అద్భుతమైన కథ ఇది. ఇంకా అసలు శ్రద్ధగా వినవలసిన కథ. ఈ మహాకాళేశ్వరలింగం అక్కడ ఆవిర్భవింపబడిన కొంతకాలం తర్వాత ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడని ఒక రాజు పరిపాలించాడు. ఈ చంద్రసేనుడు చంద్రశేఖర భక్తుడు. నిరంతరం చంద్రశేఖరుణ్ణి మార్కండేయుడు రచించిన స్తోత్రంతో పూజించేవాట. మార్కండేయుడు రాసిన గొప్ప స్తోత్రం ఉంది కదా, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఎంత ధైర్యం, ఎంత నమ్మకం, నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, మమ నన్ను యమః యముడు కిం కరిష్యతి వై, ఏం చేయగలడు వాడంతా, వాడు బతుకంత అయ్యో యముడు నన్నేం చేస్తాడు, యముణ్ణి ఎడమకాలితో తన్ని దూరంగా పారవేసిన మృత్యుంజయుణ్ణి పట్టుకున్నాను అన్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పట్టుకోవాలి. ఈ చంద్రశేనుడు అలా చంద్రశేఖరాష్టకాన్ని భక్తి శ్రద్ధలతో నిరంతరం చదువుతూ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి ఎడతెరపి లేకుండా పూజించేవాడు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి భస్మాభిషేకం చేసేవాడు, మణులతో పూజించేవాడు. అతడి భక్తికి మెచ్చుకుని ఒక రోజున కైలాసవాసులంతా భూలోకానికి వచ్చారు. కైలాసంలో నారదుడు, మణిభద్రుడు, నందీశ్వరుడు, భృంగి మొదలైన వాళ్ళందరూ శివుడి దగ్గర ఉండగా వచ్చి, మహానుభావులారా, ప్రమథగణాలారా, మీరందరూ పూర్వజన్మ సుకృతం వల్ల శివుడి దగ్గర పరివారంగా ఉన్నారు, కానీ భూలోకంలో శివుడి దగ్గర ఉండకుండానే మీకంటే ఎక్కువ భక్తితో శివుణ్ణి పూజించే ఒక పుణ్యాత్ముడిని చూచాను, అతని పేరు చంద్రసేనుడు. ఆ చంద్రసేనుడి వంటి ఏకాంత భక్తి ఈ ప్రపంచంలో మరి ఎవరి దగ్గర లేదంటే అతిశయోక్తి కాదు. అతడికి శివుడు అంటే ప్రాణం. అటువంటి వాడిని మీరు కూడా చూడాలి, ప్రమథగణములు కూడా చూచి తరింపదగినంత గొప్ప పుణ్యాత్ముడు అన్నట్టు నారదుడు. దాంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. శివుడు మణిభద్రుడు అని పేరు కలిగిన తన ఒక అధ్యక్షుణ్ణి, ఒక ప్రమథగణాధ్యక్షుణ్ణి పిలిచి, ఆ ఎవడో ఆ చంద్రశేనుడు అనే ఒక రాజు ఎవరో భూలోకంలో ఉన్నట్ట వెళ్ళి చూసిరా అన్నాడు. శివుడికి తెలియదు, అన్నీ తెలుసుంటే పంపాడు. అప్పుడు ఈ మణిభద్రుడు భూలోకానికి వచ్చాడు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ఆ పూట సోమవారం కార్తీక మాసం, కార్తీక మాసంలో శివుణ్ణి భక్తితో పూజిస్తున్న చంద్రశేనుణ్ణి మణిభద్రుడు చూశాడు, పులకించిపోయాడు. ఈ రాజుగారు ఎంత భక్తుడు, మహారాజులు చాలామంది ఉన్నారు, అందులో చిన్న వయస్సులో ఓ 21 ఏళ్ళ వయస్సులో ఇతడు రాజు అయ్యాడు. ఈ యవ్వన వయస్సులో సాధారణంగా పురుషులకి మహాకామం ఎక్కువగా ఉంటుంది, కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఇతడి దగ్గర రాజ్యం ఉంది, సౌందర్యం ఉంది, సంపద ఉంది, బలం ఉంది, సైన్యం ఉంది, ఇన్నుండి కూడా వైరాగ్యంతో కూడిన భక్తి ఉంది. ఇవన్నీ ఒక చోట ఉండవు కదా, ఒక్కొక్కటి ఒక్కో చోట ఉంటే ప్రపంచాన్ని ఏలవచ్చు. అన్నీ ఒక చోట ఉండడం చాలా కష్టం. డబ్బుంటే వినయం ఉండదు, వినయం ఉంటే కీర్తి ఉండదు, కీర్తి ఉంటే అందం ఉండదు, అందం ఉంటే పదవి ఉండదు, ఇలా ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇతని దగ్గర అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నవాడికి భక్తి ఉండదు, కానీ ఇతనికి భక్తి కూడా ఉంది అని మెచ్చుకొని వెంటనే మణిభద్రుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఏకంగా 10-12 తాడి చెట్ల పొడుగున ఉన్నటువంటి ప్రమథగణాధ్యక్షుణ్ణి చూచి, మణిభద్రుణ్ణి చూచి ఆశ్చర్యపోయి, చంద్రశేనుడు నేను ఎంత అదృష్టవంతుణ్ణి, శంకర కింకరుడు నాలాంటి సామాన్యుడికి దర్శనమిచ్చాడా అని వినయంగా నమస్కరించి పాదాలు పట్టుకుని పువ్వులు పెట్టి పూజించాడు. పువ్వులు పెట్టేటప్పుడు కూడా శ్రద్ధగా పెట్టేట. ఈ రాజు వినయముతో శ్రద్ధతో పుష్పములు పట్టుకొచ్చి మణిభద్రుడి పాదముల మీద పెట్టి నిజమైన భక్తితో పూజించాడు, నమస్కరించాడు. అప్పుడు ఆ మణిభద్రుడు, నాయన అరుదుగా ఉంటారు నీలాంటి వాళ్ళు, నా దగ్గర కొన్ని మణులు ఉన్నాయి, ఆ మణులలో ఒక మణి ఉన్నది, ఆ మణి నీకు ఇస్తున్నాను, ఈ మణి దగ్గర పెట్టుకుని నువ్వు ఏం కోరితే ఇచ్చేస్తుంది, ఇది అడిగితే చాలు, సంపదలు ఏవైనా ఇస్తుంది, ఒక్క శత్రువులను చంపమని మాత్రం కోరకో, శత్రువులను చంపదేది, కానీ లౌకికమైన ఏ వస్తువుని ఇస్తుంది, బంగారం ఇస్తుంది, ధనం ఇస్తుంది, కీర్తినిస్తుంది, ఎక్సెప్ట్ శారీరక బలం, శత్రు వినాశనం, మిగతా అన్ని కోరికలు తీరుస్తుంది. అందుకే ఈ మణికి చింతామణి అని పేరు. ఇదిగో ఈ చింతామణి నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆయన సంతోషంతో ఆ మణి తీసుకున్నాడు. ఆ మణిని సవైమణి కౌస్తుభవద్యోతమానోర్క సన్నిభ, ఆ మణి కౌస్తుభమణిలా మెరిసిపోయేది. సూర్యభగవానుడు సత్రాజిత్ అనేవాడికి శమంతకమణి ఇచ్చాడు అని విన్నారుగా, ఆ మణి శమంతకం, అచ్చం శమంతకంలాగే ఇది కూడా ఉండేది. ఇది సకల శుభాలు ఇచ్చేది. ఈ మణి తగిలితే తగట కంచు, రాగి, ఇనుము ఇటువంటివన్నీ బంగారం అయిపోయేవి క్షణాల్లో. సర్వద్రవ్యములు అది తాకిస్తే చాలు బంగారం అయిపోయేవి. ఇలా ప్రాణం లేని వస్తువులను బంగారంగా మార్చగలిగే శక్తి ఉన్న మణి. చంద్రసేన మహారాజు ఏం చేశాడు? సతు చింతామణిం కంఠే, సతు చింతామణిం కంఠే బిభ్రద్రాజా శివాశ్రయగా. ఈ చింతామణి మణిభద్రుడిచ్చి వెళ్ళగానే ఒక బంగారపు గొలుసులో పతకం కింద ధరించాడు. గొలుసులో వేసుకున్నాడు ఈ రాయి, ఆ గొలుసు మెళ్ళలో వేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ మహారాజు గారు సూర్యుడిలా మెరిసిపోవటం మొదలుపెట్టాట. ఆకాశంలో సూర్యభగవానుడు మిట్ట మధ్యాహ్నం పూట ఎలా మెరిసిపోతూ ఉంటాడో చింతామణి అని పేరు కలిగిన ఈ మణిని హారంలో మెడలో ధరించినటువంటి చంద్రసేనుడు అలాగే మెరిసిపోయేవాడు. క్రమక్రమంగా ఆయనకి సంపదలు పెరిగాయి. దీనివల్ల ఏమైంది? రాళ్ళు బంగారం అయిపోవటం వల్ల, ఇనుము, తగరం ఇటువంటివి కూడా తగిలితే చాలు బంగారం అయిపోవడం వల్ల. రాజుగారికి బంగారం కావాల్సి వచ్చినప్పుడల్లా అది పట్టుకెళ్ళి అలా తగిలించేవాడు. కేవలం లోహాలకే, చెక్క మాత్రం రాయి బంగారం అవదట. రాళ్ళు లేక ఇనుము ఇలాంటి లోహములు, ధాతువులు మాత్రమే బంగారం అయ్యేవి. అలా బోలినంత బంగారం తయారయ్యింది. దాంతో రాజుగారు పడుకునే మంచం, తినడానికి పనికొచ్చే కంచం, ఇతరులకు ఇచ్చే లంచం, సమస్తం కూడా ఆఖరికి బియ్యం కొలిచే కొంచెంతో సైతంగా అన్నీ బంగారం అయిపోయి రాజుగారు మాత్రం అన్ని బంగారంతో వస్తువులు చేసుకున్నాడు. క్రమంగా రాజుగారికి జగత్ ప్రసిద్ధి వచ్చింది. దాంతో ఏమైపోయింది? అసూయాపురులు చాలామంది ఉంటారు. పక్కవాడు బాగుపడితే ఏడుస్తారు, పక్కవాడికి కీర్తి వస్తే ఏడ్చేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని అసూయాపురులు అంటారు. అనగా గుణములో చెడ్డ వెతకటం. ఈ రాజుగారికి మంచి బంగారం వచ్చింది. రాజుగారు పరమ భక్తుడు. దాంతో కొంతమంది ఇదంతా దొంగ బంగారం, వాడి మధ్యన ఏదో క్షుద్రదేవతను ఆరాధిస్తున్నాడని ఒకళ్ళు అన్నారు. మరికొంతమంది ఈ పాపిష్టాడు ఎవడనో చంపి రహస్యంగా బంగారం తీస్తున్నాడని కొందరు అన్నారు. పాపం ఆయనేమో మణిభద్రుడి యొక్క అనుగ్రహంతో సువర్ణం సంపాదిస్తే ఇలాంటి అభాండాలు వేసేవాడు కొందరు తయారయ్యారు. మొత్తం మీద అందరికీ చిట్ట చివరికి తెలిసింది ఏంటంటే, ఎల్లాగో రాజుగారి మెడలో ఒక మణి వచ్చిందిట, ఈ మణి వల్ల ఆయనకి బంగారం పెరిగిందిట, ఈ మణిని బహుశా ఆయన క్షుద్రోపాసంతో తెచ్చుకున్నాడో రుద్రోపాసంతో తెచ్చుకున్నాడో ఎలాగో తెలియదు, కానీ ఇదంతా మణి ప్రభావం అని గ్రహించారు. ఈ మణి ఆయన దగ్గర నుంచి మనం లాక్కుంటే మనకు కూడా సంపదలు వస్తాయనుకున్నారు. మొత్తం ప్రపంచంలో ఎంతమంది మహారాజులు ఉన్నారో అందరికీ దుర్బుద్ధి పుట్టేసింది. చంద్రసేనుడేమో ఉజ్జయిని మహారాజు, ఇది కాకుండా మాళవదేశం రాజులు, ఈ తెలుగుదేశం, మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పట్లో కూడా ఆంధ్రులు కూడా ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధికెక్కిన వాళ్ళేనండి. ఇక్కడ వాళ్ళు, తమిళం వాళ్ళు, కేరళ వాళ్ళు, కర్ణాటకం వాళ్ళు. కేరళ వాళ్ళని మలయాళం అని కూడా పిలిచేవారు, కేరళ అని పిలిచేవారు. తమిళం అనే శబ్దం కర్ణాట కిరాత హోణాంధ్ర పులింద కంకా అంటున్నాడు మూలంలో. కర్ణాట, కిరాట, ఆంధ్ర, పౌండ్రక, తర్వాత కేరళ, తమిళ, ఇవన్నీ తమిళ దేశంలో ద్రావిడం మళ్ళీ ఒక ప్రత్యేకతట. ఇక్కడ మొదలుకొని సమస్త దేశాల రాజులు కూడా మాకు ఆ మణిచ్చేయని రాజుగారి దగ్గర కౌరు పెట్టారు. మహారాజా చంద్రసేన, ఎలాగో నువ్వు ఒక మణిని సంపాదించావని విన్నాం, ఆ మణి బంగారాన్ని బాగా నీకు ఇస్తుందని కూడా విన్నాం, ఆ మణి మాకు కావాలి, తక్షణం మాకు ఇచ్చావా? సరే సరే, లేదా మహాసైన్యంతో నీ నగరం మీదకి దండయాత్రకు వచ్చి నిన్ను నీ రాజ్యాన్ని ధ్వంసం చేసి మణెత్తుకుపోతాం అన్నారు. చంద్రసేనుడు ఇవ్వడం కుదరదు పొమ్మన్నాడు. ఎందుకంటే మణిభద్రుడు ఈ మణిస్తూ ఎట్టి పరిస్థితులలో ఈ మణి ఇతరులకు ఇవ్వడానికి వెళ్ళదు. నువ్వు బ్రతికున్నంత వరకు నీ దగ్గర ఉంటుంది, నీ తర్వాత నా దగ్గరకు వచ్చేస్తుంది. ఈలోపు ఎవరికన్నా ఇచ్చావా నీవు నరకం పాలైపోతావని చెప్పాడు ఆయన. ఎందుకంటే కొన్ని మణులు ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అందులో మణిభద్రుడి మాట వినకపోతే అది దోషం కూడా. అందుకని అయ్యలారా, నేను రుద్రభక్తుణ్ణి, రుద్రుడి యొక్క అనుచరుడు మణిభద్రుడు, ఆ మణిభద్రుడు ఈ భద్రమణి నాకు ఇచ్చాడు, ఈ చింతామణి ఎవరికి ఇవ్వద్దన్నాడు, ఒకవేళ ఇస్తే ఆయన క్రుద్ధుడు అవుతాడు, నాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇవ్వలేను అనగా, ఇదంతా ఉత్తబద్ధం, మణి ఇచ్చావా బతికొంటావు, లేదా మేము పనిలాగా నీ మీద పగబడతాం అన్నారు వాళ్ళు. అయినా పట్టించుకోలేదు ఆయన. శివుడు ఉన్నాడు, నాకేమిటి లెక్క, మణిభద్రుడు అంతటి వాడు మణిచ్చాడు, ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళంతా వచ్చి దాడి చేస్తే నా నగరం మీద పడితే అప్పుడు ఆ మణిభద్రుడే చూసుకుంటాడు, పరమేశ్వరుడే చూసుకుంటాడు అనుకున్నాడు ఆయన. చివరికి మహారాజులంతా సర్వరాజానశ్చతురంగ బలాన్వితాః. మొత్తం భూమండలంలో ఉన్న రాజులందరూ ఒకసారి సమావేశం అయిపోయారు. మనందరం విడివిడిగా పెడితే చంద్రసేనుని జయించలేం, అందరం కలిసి పెడదాం, వెళ్ళి ఆ మణిని లాక్కుందాం, వాడిని చంపి ఆ తర్వాత మణి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెల్లాళ్ళ తొక్కున అట్టే పెట్టుకుందాం, అందరం డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ దుర్మార్గుడు మాత్రం కండకావరంతో మనం ఎంత అడిగినా మణి ఇవ్వటం లేదు, కనుక ముందు వాడిని సర్వనాశనం చేసేద్దాం, అసలు ఉజ్జయిని అనే సామ్రాజ్యం లేకుండా చేసేద్దాం అనుకుని బయలుదేరారు. ఇంతమంది రాజులు, దాదాపు 316 చిన్న చితక రాజులు వచ్చేశారట. అందరూ వచ్చేవాళ్ళు ఒంటరిగారు అలా చతురంగ బలాలతో వచ్చారు. నీకు కొందరు అక్షౌహిణి, కొందరు 2 అక్షౌహిణీలు, కొందరు 3 అక్షౌహిణీలు, కొందరు 6 అక్షౌహిణి, ఇలా తమ తమ సైనికుల్ని వెంట పెట్టుకుని ఉజ్జయిని సామ్రాజ్యం చుట్టూ విడిది చేసి చుట్టుముట్టేశారు. ఆ మహాసైన్యం ఒక సముద్రంలో ఉందిట. పొరపాటున కోట తలుపులు తీశారా, వాడు లోపలికి వచ్చారా, ఇంకా లోపల ఉన్నటువంటి వాడు ఎవడో బతికే అవకాశం లేదు. దావలు దాడి చేస్తేనే చుట్టుకోలేకపోతాం కదా మనం. అలాంటి వాళ్ళు వచ్చి చుట్టుముట్టుగానే చంద్రసేనుడి యొక్క చారులు, మహారాజా ఒక్కసారి అంతఃపురం పైకెక్కి చూడండి అన్నారు. ఆయన పైకెక్కి చూశాడు, అది సైన్యమా, మతిపోయింది ఆయనకి. క్షణకాలం అంత మహారాజు కూడా కంపోద్రిక్తుడైపోయాడు, వణికిపోయాడు. ఈ మహాసైన్యంతో యుద్ధం చేయటం అసంభవం, ఇప్పుడేం చెయ్యాలి? ఇంకా మిగిలింది ఒకటి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ శివుణ్ణి శరణు దొచ్చడం ఒకటే మిగిలింది అనుకున్నాడు ఆయన. తమేవ శరణం రాజా మహాకాళేశ్వరం యయౌ. ఆ క్షణమే కాళేశ్వరలింగం దగ్గరికి వెళ్ళాడు ఆయన. అత్యంత భక్తి శరతులతో శివుడి దగ్గర కూర్చుని ఈశ్వరుణ్ణి నామస్మరణ చేసి షోడశోపచారాలు చేసి అర్చన చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు ఇంకో తమాషా జరిగింది. ఆ ఊళ్ళో ఒక గోపిక ఉన్నది. దురదృష్టవశాత్తు ఆవిడికి పెళ్ళైన కొద్ది రోజులకే భర్త పోయాడు. చచ్చిపోయే సమయానికి ఆవిడకు ఒక కొడుకు ఉన్నాడు, ఒక్కొక్క కొడుకు. ఆ కుర్రాడు ఇప్పుడు 8 సంవత్సరాలు బాలుడయ్యాడు. ఆ పిల్లవాడు పుట్టిన ఏడాదికే ఈవిడ భర్త పోవటం వల్ల ఈ పిల్లవాడికి అసలు తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఆవిడ రోజు 1 లేదా 2 గోవులుంటే ఆ గోవుల్ని పోషిస్తూ వాటి పాలు పితుకుతూ ఆ పాలు కొన్ని తాను తాగి కొన్ని అమ్ముకుంటూ బతికేది. కేవలం ఈ పాలతో బతకడం కష్టమైపోవటం వల్ల చుట్టుపక్కల కొన్ని నీళ్లలో పాచి పని కూడా చేసేది. అంట్లు తోమడం, ఇల్లు చెమ్మడం, వీధులు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గులు పెట్టడం ఈ పనులు చేసేది. ఆవిడ కొడుకు, 8 ఏళ్ల కొడుకు కూడా ఉండి ఆడుకుంటూ ఉండేవాడు. ఇంతలో ఆవిడ ఈ మహాకాళేశ్వరాలయం దగ్గరకు వచ్చింది. ఈ కాళేశ్వరాలయానికి ఉన్న ప్రాంగణం ఉంది, ముందున్న వాకిలి. ఆ వాకిలి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి తుడిచి 5 గంటలలోపు ముగ్గులు పెట్టడం ఆవిడకి డ్యూటీ. దానివల్ల ఆవిడకి నెలకింత జీతం కోసం అనేవాడు ఆ పని చేసింది. ఆవిడ పెద్ద భక్తురాలు కాదు, కేవలం డబ్బు కోసం పనిచేసేది. ఏ వంకతో పూజ చేసినా భగవంతుడు అనుగ్రహిస్తాడండి, జీతం కోసమైనా భగవంతుడిని అంతో ఎంతో సేవ చేయాలి, తిట్టుకుంటూ మాత్రం చేయకూడదు. ఈవిడ అక్కడికి వచ్చే సమయానికి లోపల రాజుగారు ఉన్నారు. అందుకని రాజుగారు వెళ్ళిపోయేదాకా ఈ పనులు చేయకూడదు. రాజుగారు ఎప్పుడు లేని మధ్యాహ్నమే వచ్చి కూర్చున్నాడు. ఆయన వెళ్ళాక అప్పుడు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గులు పెడదాం, ఆయన ఉండగా తుడిస్తే తుక్కులు హపలకి వెళ్ళి ఆయన మీద పడుతుంది. అందుకని కిక్కురు మనకుండా బయటే చేతులు కట్టుకు నిలబడింది. ఇంతలో కుర్రాడు లోపలికి పరిగెత్తాడు, ఒరే ఒరే అంటుంటే వాడు వెళ్ళిపోయాడు. గట్టిగా అరిస్తే భట్లు ఏమన్నా అంటారేమో అని కిక్కురు మనకుండా కూర్చుంది. ఈ కుర్రాడు లోపలికి వెళ్ళాడు. రాజుగారు చాలా ఉత్తముడు అవటం వల్ల రాజభటులు ఇలాంటి చిన్నపిల్లలు ఎవరైనా గుళ్ళోకి వస్తే చీపో అనేవారు కాదండి. పైగా ఆ రోజుల్లో పిల్లలు కూడా పురాణంలో మాట్లాడేవారు కాదు, బుద్ధిగా ఉండేవారు. ఆ రోజులు వేరు, ఆ పిల్లలు వేరు. ఇప్పుడు ఈ పిల్లాడు లోపలికి వెళ్ళి చూశాడు, రాజుగారు మహాకాళేశ్వర లింగం దగ్గర నిలబడి ఉన్నారు. నిలబడి భక్తితో పూజించాడు. అవన్నీ చూసేట్టు వీడు, గంధం సమర్పయామి అని గంధం పూయడం, ధూపమాఘ్రాపయామి అండం చూశాడు, దీపం దర్శయామి అండం చూశాడు, నైవేద్యం సమర్పయామైన అరటిపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ పెట్టడం చూశాడు, విభూతి వేయడం చూశాడు, వస్త్రం ఇవ్వడం చూశాడు, అక్షతలు వేయడం చూశాడు. ఇవన్నీ చూచి వాడికి మతిపోయింది. ఆ తర్వాత రాజుగారు రాజాది రాజాయ ప్రసహ్య సాయినేని మంత్రపుష్పం చదువుతూ మంత్రపుష్పం సమర్పయామి అంటే అది కూడా విన్నాడు. బుడ్డాడైన ఈ కుర్రాడికి జ్ఞాపక శక్తి ఒకటి అన్నీ గుర్తుండిపోయేటండి. ఓహో, ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న గచ్చత్ సింహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామని అన్నీ కంఠస్థం చేశాడు. చిన్నపిల్లలకి ధారణాశక్తి ఎక్కువ ఉంటుంది, కొందరికి, అందరికీ కాదు. కుతూహలంతో మొత్తం చూశాడు. రాజుగారు ఆకను మంచి పాట కూడా పాడి నృత్యం కూడా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు రాజుగారు వెళ్ళగానే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ అమ్మ ఏమో రాజుగారు వెళ్ళాక ఆలయ ప్రాంగణం అంతా శుభ్రం చేసింది, కళ్ళాపు చల్లింది, ముగ్గులు పెట్టింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా రాత్రి అంతా వీడికి నిద్ర పడితే ఒట్టు. ఓహో, రాజుగారు ఎంత బాగా పూజ చేశారు, మనం కూడా మన ఇంట్లో అలా శివలింగాన్ని పెట్టుకుని పూజ చేస్తే బాగుండనిపించింది వాడికి. ఉదయం కాగానే వాళ్ళ అమ్మ ఎక్కడికో పోయింది, ఇంట్లో వీడు ఒక్కడే ఉన్నాడు. అదో చిన్న గుడిసె, వాళ్ళకి రెండు గుడిసెలు ఉన్నాయట. ఒక గుడిసేమో పడుకోవడానికి, వాటికి మనకు వచ్చే బుల్లి గుడిసె, చుట్టు గుడిసె అంటారే గుండ్రంగా ఉండే గుడిసె, ఇంకోటేమో వంట చేసుకునే గుడిసె, రెండు పక్క పక్కనే ఉన్నాయి. వీడేమో నివసించే గుడిసెలో ఉన్నాడు. తల్లి పోగానే నేను శివ పూజ ఎలా చేయాలి అనుకున్నట్టు వాడు. వాళ్ళ ఇంటికి ఎదురుగుండా అవన్నీ కొండలు బండలే కదా, ఒక రాయి కనపడింది. గుండ్రంగా ఉంది ఆ రాయి, అచ్చం శివలింగంలో ఉంది. ఓహో అనుకున్నాడు వాడు, వెంటనే రాయి పట్టుకొచ్చాడు. శివలింగం స్థాపయామి అని ఆ శివలింగాన్ని ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు పూజించాలిగా. రాజుగారి దగ్గర అయితే నీళ్లున్నాయి, పళ్ళు ఉన్నాయి, గంధం ఉంది, వీడి దగ్గర ఏం లేవు, అందుకని గంధం సమర్పయామి అని ఉట్టి చెయ్యి పెట్టేవాట. ఉట్టుట్టి గంధం, మానసిక పూజ. పిల్లలు చే పూజలు అలాగే ఉంటాయి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, పిల్లలకి ఒక అనుకరణ ఉంటుంది, ఏమీ లేకపోయినా ఉన్నట్టు భావిస్తారన్నమాట. ఈ పిల్లవాడు ధూపం ఆగ్రహపయామి, దీపం దర్శయామి అని ఉట్టుట్టినే చూపించేవాట. నేను ఆఖరికి అక్షతలు అలాగే చూపించాడు. ఇక చెట్టుతో నైవేద్యం లేదు, అందుకని నైవేద్యంగా వాడి పక్కనే ఆకుంటే ఆకు పెట్టేశాడు. కొన్ని ఆకులు పువ్వులు మాత్రం దొడ్లో ఉన్నాయి. పూర్వకాలంలో అందరికీ పెద్ద పెద్ద పెరళ్ళు ఉండేవి, ఖాళీ స్థలాలు ఎక్కువ కదండి, అందులో పువ్వులు చెట్లు ఉన్నాయట. ఏదో తులసి ఉన్నది, ఈ తులసి పత్రం, కొన్ని ఆకులు, కొన్ని పువ్వులు ఇవి పట్టుకొచ్చి మాత్రం వేశాడు. పత్రి పూజ మాత్రం సక్రమంగా చేశాడు, మిగతాదంతా ఉట్టుట్టి వెంకది, ఇంకేం లేదు వేశాడు. అప్పటికి మధ్యాహ్నం అయ్యింది. ఈ మధ్యాహ్నం దాకా పూజ చేసి శివలింగంలాగా ఉన్న రాయిని గట్టిగా కౌగులించుకుని శివశివ శంభో భవభయహర శంభ అని పాడుకోవడం మొదలెట్టాడు. వీళ్ళమ్మ ఇతరుల ఇళ్లల్లో పాచి పనులు ఇవన్నీ ముగించుకుని ఇంటికి వచ్చింది. ఆవిడతో కూడా వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు, పచ్చళ్ళు, ఇతరులు ఇచ్చినవన్నీ తెచ్చింది, కొంత అన్నం తెచ్చింది. ఈ అన్నం సరిపోదని ఇంట్లో కాస్త ఎసరేసింత అన్నం వండింది. ఈ అన్నం, కొత్తగా వండిన అన్నం, పాత అన్నం, కూరగాయలు ఇవన్నీ కూడా వంటింట్లోనే రెండు పళ్ళెల్లో పెట్టుకుని ఒరే కొడుక భోజనానికి రా అంది. అసలు వీటికి అది వినపడితే ఒట్టు. ఒత్తప్పుడు భోజనం వరగానే పరుగు పరుగుని వెళ్ళి భోజనం చేసేవాడు, కానీ ఇప్పుడు అతడు శివలింగంలాగా ఉన్న బండరాయిని కౌగలించుకుని పరమభక్తితో ఉండిపోయాడు. ఆ మైకంలో వాడికి ఏమైనా పట్ల ప్రణయాత్ గోపికా సాతం భోజనాయ సమాహ్వయత్ యదాహూతోపి బహుశః శివ పూజా సక్త మానసః బాలశ్చ భోజనం నైచ్ఛత్ తదా తత్ర యయౌ ప్రసూహు. ఎన్నోసార్లు భోజనానికి రా అంటోంది తల్లి. వీడు శివ పూజలో ఉండిపోయాడు, శివలింగాన్ని కౌగిలించుకుంటూ తన్మయత్వంతో ఉండిపోయాడు. దాంతో ఆవిడ మాటలు చెవిలోకి రాలేదు, దాంతో ఇతడు కదలలేదు, మెదలలేదు. ఏమిట్రా ఎన్నిసార్లు భోజనానికి రా అన్నా వీడు రాడు అని ఆ తల్లి గుడిసెలోకి వచ్చింది. ఓ లింగం లాంటి రాయి పెట్టుకుని కౌగిలించుకుని కన్నీళ్లు కారుస్తున్న కొడుకు చూడగానే ఆవిడకు మతిపోయింది. వీడికి అన్న పిచ్చెట్టిందా, నిన్న రాజుగారు చేసిన పూజ చూశాడు, అప్పటి నుంచి ఏదో వీడికి దెయ్యం పెట్టినట్టుంది. ఈ రాళ్ళు ఏమిటి, రప్పలేమిటి, రాజుగారు ఎక్కడ, మనం ఎక్కడ, మా రాజుగారు అంటే అది ఏదో పెద్ద లింగాన్ని పెట్టుకుని పూజ చేస్తున్నారు, ఉట్టుట్టి రాయి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి ఉట్టుట్టి పూజ చేస్తున్నాడు అనుకుని గట్టిగా కొడుకు పట్టుకుని లాగి ఒరే ఏమిట్రా ఈ దరిద్ర పనింది. దాంతో వాడు కళ్ళు విప్పి చూసి బేరమని ఏడ్చి నా లింగ పూజ భంగం అయిపోయింది అన్నట్ట. లింగమా భంగమా దౌర్భాగ్యుడా దొంగ అని వాడిని పక్కకి లాగి చితక్కొట్టేసింది. అయినా సరే వాడు ఏడుస్తూ నా శివుడు నా శివుడు అనగానే ఈ లింగం ఉన్నంత వరకు వీడు నా మాట వినడని ఏం చేసిందిట, ఆ లింగం చేత్తో పట్టుకుని దూరంగా విసిరి పారేసింది. లింగం చదూరతహ క్షిప్తవా, రెండు చేతులతో వాడు లింగము అని భావించి ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్న రాయి విసిరి పారేసింది. అమ్మ అమ్మ అని ఏడుస్తున్న వాడిని బెదిరించి, ఇంకెప్పుడన్నా రాయి ఇంట్లోకి వచ్చిందా, వచ్చిందా రాయి పగిలిపోతుంది నీ తలకాయ జాగ్రత్త అని బెదిరించిపోయింది. ఆ కుర్రాడికి అన్నం తినకుండా స్పృహ తప్పి కిందే పడిపోయాడు. పరమ దుఃఖం పొందాడు పాపం. ఏం పిల్లాడు కదా, దెబ్బలకి పడిపోయాడు కింద. పడితే పడ్డాడే, ఈ పూటకి ఈ దౌర్భాగ్యుడికి అన్నం పెట్టకపోతే దారిలోకి వస్తాడు అనుకున్నదట. నిపపాత సబాలక, అలా పడిపోయి కాసేపు స్పృహ కోల్పోయాడు ఆ కుర్రాడు. కొంతసేపటికి అతి కష్టం మీద మెలకు వచ్చింది. అప్పుడు జరిగిందో తమాషా, ఆ గుడిసె మొత్తం ఒక బంగారపు భవనంగా మారిపోయింది, మహాబంగారపు భవనంగా మారిపోయింది. మొత్తం దానికి ఏ వైపు చూసినా హిరణ్మయ బృహద్వారం కపాటవర తోరణం, తలుపులు బంగారం, గోడలు బంగారం, కప్పు బంగారం, ఇవన్నీ బంగారం అయిపోయాయి. మధ్యలో వీడు ఎక్కడ ఎంతో పూర్వం రాయి పెట్టుకుని పూజ చేశాడో ఆ ప్రాంతంలో బంగారంతో తయారు చేయబడి నవరత్నములు తాపడం చేయబడినటువంటి ఒక రత్నలింగం ప్రత్యక్షమైంది. ఆయన రత్నేశ్వరుడు అని పిలువబడ్డాడు. తన్మధ్యే రత్నలింగం హి శంకరస్య కృపానిధే, ఈశ్వరుడు వ్యాజ కరుణామూర్తి ఈ చంటి పిల్లవాడి భక్తికి మెచ్చుకొని అక్కడ ఒక రత్నలింగాన్ని ఏర్పాటు చేశాడు. అది చూడగానే వీడు వెళ్ళి భక్తితో కౌగిలించుకున్నాడు. అలా కౌగిలించుకోగానే ఎక్కడి నుంచి వచ్చాయో రకరకాల దివ్యమైన గంటలు వచ్చేట ఇంట్లోకి. అసలేదు బంగారు భవనం, ఆ బంగారు భవనం పై కప్పు నుంచి గంటలు వేళ్లాడి ఆ గంటలు ఠంగ్ ఠంగ్ అని ఎడతెరపి లేకుండా మ్రోగడం మొదలుపెట్టాయి. ఆ ఘంటాధ్వనికి దూరంగా ఉన్న గుడిసెలో వంట చేసుకుని అన్నం తిని కాసేపు పడుకున్న ఈ పని మనిషి లేచింది. ఇప్పుడు ఆవిడకి మతిపోయి గబుక్కొని ఉలిక్కిపడి లేచింది. లేవగానే ఘంటాధ్వని వినపడుతోంది. గుడిసె తలుపు తీసుకుని ఎక్కడి నుంచి ఘంటాధ్వని వస్తుందా అని చూడడానికి వస్తే ఎదురుగుండా తన పాత గుడిసె స్థానంలో అపూర్వమైన భవనం వచ్చేసింది. ఓరి దేవుడోయ్, నేను మధ్యాహ్నం నిద్రపోయినప్పుడు నాకేమైనా కలొచ్చిందా, పిచ్చి వచ్చిందా, ఇవాళ మధ్యాహ్న భోజనంలో చింతకాయ పచ్చడి తిన్నాను, ఆ చింతకాయ పచ్చడా లేకపోతే ఉమ్మెత్తకాయ పచ్చడా అని అనుమానం వచ్చింది ఆవిడకి. ఎందుకంటే ఇంకా కలో నిజమో తెలియటం లేదు, తనకి గుడిసె ఉండాలి. గుడిసె స్థానంలో సువర్ణ భవనం వచ్చింది, అందులోంచి ఘంటాధ్వని వినపడుతోంది. అందుకని ఒక క్షణకాలం తనను తాను నమ్మలేక ఇది కళా నిజమో తెలుసుకుందామని ముందు జుట్టు పీక్కుంది, జుట్టుకి నొప్పి వచ్చింది, అయినా మళ్ళీ చేతులలో గిల్లుకుంది, అబ్బో బాధ కలుగుతోంది అనుకున్నది. కాబట్టి ఇది కళ కాదు. మరి కళ కాకపోతే ఇక్కడికి బంగారు భవనం ఎలా వచ్చింది? బహుశా మహారాజు గారు లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినా గుడిసి పీకేసి ఇక్కడ బిల్డింగ్ చేసుకోలేదు కదా అనుకుంటూ ఉంటే లోపల నుంచి శివశివ శివశివ అంటూ పిల్లవాడు అరుస్తున్న అరుపులు వినబడి లోపల మా అబ్బాయి ఉన్నాడరా బాబు అని లోపలికి వచ్చి చూసింది. చూస్తే మధ్యలో ఆ గుడిసె బదులుగా ఉన్న బంగారు భవనం మధ్యలో అపూర్వమైన రత్నలింగం కనపడింది. ఆ రత్నలింగమును కౌగిలించుకొని శివశివ అంటున్న కొడుకు కనపడగానే ఆవిడికి పూర్తిగా విషయం అర్థమైపోయింది. ఆశ్చర్యంతో కుర్రాడి దగ్గరకు వచ్చేసి వాడిని పట్టుకుని ఏడ్చేసి, నాయన ఎంత పిచ్చిదానిరా, నేను ఇంతటి బాలభక్తుడు నా ఇంట్లో పుట్టాడని తెలియక పిచ్చి పని చేస్తున్నాడు అనుకుని, నిజంగా ఇది పిచ్చి పని అనుకుని చచ్చేట్టు కొట్టాను కదరా, రెచ్చిపోయి నేనెంత పిచ్చిదానిరా అని వాడిని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నది. కాసేపు ఆ ఇద్దరు తన్మయత్వంతో ఉండిపోయారట. ఈలోపు పెద్ద మహేంద్ర భవనంలాగా బంగారు భవనం పైకి లేవడం, ఆ బంగారు కాంతులు నగరమంతా వ్యాపించడంతో అందరికీ తెలిసిపోయింది ఇక్కడేదో భవనం వచ్చిందని. ఈ చుట్టుపక్కల వాడి ముందు పరిగెత్తుకొచ్చారు. ఈ మధ్యాహ్నం దాటి క్రమంగా సాయంత్రం అవుతూ ఉండడం వల్ల సాయంత్రం వెన్నెల కాంతిలో మరింత మెసమెసలాడిపోయింది అంటే ఈ భవనం. ముందు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, ఏమి చిత్రం ఇది, అహో ఏమి భవనం ఇది అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు లోపలికి వచ్చి ఈ పని మనిషిని, ఏమమ్మా ఈ బిల్డింగ్ ఎలా వచ్చిందంటే ఇది జరిగిందంతా చెప్పింది మా అబ్బాయి అండి, ఏదో రాయి పెట్టుకున్నాడండి, అది తీసి పక్కన పారేశాను, ఆ తర్వాత నేను పడుకుని లేచేసరికి ఇలా వచ్చింది, మా అబ్బాయి భక్తికి మెచ్చుకుని శివుడు రత్నలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు, ఈ భవనం ఇచ్చాడనగానే వాళ్ళందరూ నీ ఇలాంటి పిల్లలు ఎక్కడ దొరుకుతారా, ఏదో ఆవులు కాసుకుని ఆవిడ కొడుకు అనుకున్నాం కానీ నీలో ఇంత శక్తి ఉందనుకోలేదు, గోపాలమాల అని వాడిని మెచ్చుకున్నారు. ఈలోపు ఏం జరిగింది, మొత్తం ఆలయంలో ఉన్న అర్చకులకి అందరికీ తెలిసిపోయింది. ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చారు, ఈ గోపాల స్త్రీని గోపాల బాలుని ప్రశంసించారు, అందరూ రత్నలింగాన్ని పూజించారు. ఎక్కడో రత్నై కల్పితం ఆసనం లాంటి శ్లోకాల్లో విన్నాం రత్నాలతో ఆసనమిచ్చి నిజంగా లింగం చేస్తారనేది ఇక్కడే చూసాం అన్నారు వాళ్ళు. ఈలోపు ఈ విషయం మహారాజు గారి దాకా వెళ్ళింది. చంద్రసేన మహారాజు ఆశ్చర్యపోయి ఉజ్జయిని మహాకాళేశ్వర పూజ చేసి ముగించుకుని మళ్ళీ పూజ మానేసి రాలా, ఆ పూజ ముగించుకుని మరి ఈ బాలుడు ఉన్న చోటుకు వచ్చాడు. ఆ బాలకుణ్ణి చూచాడు, అక్కడ ఉన్న లింగాన్ని చూచాడు. ప్రేమ్న బాష్పజలం ముంచన్ చంద్రసేనో నృపోహి సహా శివనామోచరన్ ప్రీత్యా పరిరేభే తమర్భకం. ప్రేమతో కన్నీళ్లు కారుస్తూ, నా నగరంలో నీలాంటి ఒక బాలభక్తుడు ఉండడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది నాయన. మహారాజునైన నేను చేసే పూజ కంటే నీ పూజ గొప్పది. నా పూజకి మణిభద్రుడు మణిచ్చాడు, కానీ ఏకంగా రత్నమణులతో కూడిన లింగమే నీవు సాక్షాత్కరింపజేసుకున్నావురా బాబు, నువ్వు బాలమణివి, భక్త చూడామణివి అని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ లింగానికి అభిషేకం చేశారు. ఈ చారులు కొంతమంది ఉన్నారు అక్కడ, గూఢచారులు. ఈ బయట నుంచి వచ్చి కోట చుట్టూ విడిది చేసిన మహారాజుల యొక్క చారులు వాళ్ళు మనుషుల్లో కలిసిపోయి అప్పుడప్పుడు రాజులకి రహస్య మార్గం గుండా వెళ్ళి వార్తలు అందిస్తూ ఉంటారట, అందుకే వాళ్ళు గూఢచారులు అన్నారు. కాబట్టి ఇలాంటి గూఢచారులు వెళ్ళి ఈ బయట రాజధానిని చుట్టుముట్టినటువంటి మహారాజులకి ఈ విషయం తెలియజేశారు. ఒక కుర్రాడి భక్తికి వెచ్చుకుని శివుడు రత్నలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడంటే రేపు పొద్దున్న ఈ చంద్రసేన మహారాజు గారి మీదకి నిజంగా మీరు యుద్ధానికి వెళితే, ఈ కోట తలుపులు పగలగొట్టి మీరు లోపల దాడికి వెళితే, మహాకాళేశ్వరుడు ఆగ్రహిస్తే మీరేమవుతారో ఆలోచించుకోండి అని చెప్పారట. అప్పుడు రాజులంతా ఉనికిపోయి ఒక చోట సమావేశం అయ్యారు. కేవలం మహారాజులు అనమాట, సైనికుల్ని పక్కన పెట్టి కేవలం రాజాధిరాజులంతా ఒక చోట చేరారు. వాళ్లలో వాళ్ళు రానుకున్నారట. జరిగిందంతా విన్నారు కదా, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అనగా, అసలు వీళ్ళందరినీ యుద్ధానికి తీసుకొచ్చిన ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకరాజు గారు ఇలా అన్నాడు, అయం రాజా చంద్రసేనః శివభక్తః అతి దుర్జయః ఉజ్జయిన్యా మహాకాలపుర్యా పతిరణాకులః. నా మాట వింటి మనందరం బాగుపడతాం. నేను ఇప్పుడు చెప్పే మాట మీరందరూ వినండి, నేను చెప్పినట్టే నడుచుకోండి, అది మీకు నాకు అందరికీ మంచిది. ఈ ఉజ్జయిని నగరాన్ని పరిపాలిస్తున్న చంద్రసేనుడు పరమశివభక్తుడు అనడంలో ఏ సందేహం లేదని నాకు పూర్తిగా అర్థమయ్యింది. అతడు చెప్పినట్టే రుద్రుని యొక్క అనుచరుడు మణిభద్రుడే చింతామణి అతనికి ఇచ్చి ఉంటాడు, ఏం సందేహం లేదు. ఈ ఊళ్ళో మహాకాళేశ్వరుణ్ణి భక్తితో పూజ చేస్తున్న మహారాజు గారి పరివారం కూడా అంత గొప్పవాళ్ళే. ఎక్కడో ఒక గోపాల బాలకుడు గుడిసెలో పూజ చేస్తూ ఉంటే ఆ పూజను అంగీకరించి రత్నలింగ రూపంలో శివుడు ఆవిర్భవించాడంటే ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళంతా పిలిస్తే శివుణ్ణి తమ దగ్గరికి రప్పించుకోగలిగే శక్తి కలిగిన వాళ్ళు, పిలిస్తే శివుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు, వాళ్ళు ఏం కోరితే చేసి పెడతాడు. అటువంటి వాడితో విరోధం పెట్టుకోవడం మనకేమి శ్రేయస్సు? మహాత్ములతో, బలవంతులతో, భక్తులతో ఎప్పుడు విరోధం పెట్టుకోకూడదు. నా మాట వినండి, మనందరం చంద్రసేనుడి దగ్గరికి రాయబారిని పంపుదాం. మహారాజా, మేము చేసింది పొరపాటు, మేము సంధి చేసుకుంటున్నాం, నువ్వు మా మీద దయ చూపించు అందాం. ఆయన దయ చూపిస్తాడు, ఎందుకంటే శంకర కింకరుడు. శంకర భక్తులు ఎప్పుడూ కూడా తొందరపడి ఎవరిని విద్వేషించరు, అనగా అందరూ అదే చేద్దామన్నారు. కొంతమంది రాయబారిని పంపించారు. ఈ రాయబారులు వెళ్ళారు, చంద్రసేనుడిని చూశారు. మా రాజులంతా పశ్చాత్తాపడుతున్నారు, ఇక్కడ జరిగినవన్నీ వాళ్ళకి తెలిసింది, నీతో సంధి చేసుకుందాం అనుకుంటున్నారని కానీ రాజుగారు సంతోషించాడు. రమ్మనండి, నేను కోట తలుపులు తీస్తున్నాను, సంధికి లోపలికి వచ్చారా బాగుపడతారు, ఎప్పటికి కూడా వాళ్ళు మోసంతో లోపలికి వచ్చాక యుద్ధానికి వచ్చారా శివుడే చూసుకుంటాడు అని ఆయన కోట తలుపులు తీయించాడు. మహారాజులంతా వినయంగా రెండు చేతులు నుదుటికి చేర్చి నమస్కరించి జై చంద్రసేన అన్నారు. చంద్రసేనుడు కూడా వాళ్ళకి ఆప్యాయంగా స్వాగతం పలికి అందరికీ నమస్కరించి, మహాత్ములారా, ఇంతమంది వీరాది వీరులైన రాజులు నా నగరానికి వచ్చారు, నేను అదృష్టవంతుణ్ణి, నేను ఇచ్చే విందు స్వీకరించండి అనగా, నీ విందు ఎప్పుడు తింటాం, ఈ భోజనాలు తిని తిని ఉన్నాం మేము కూడా, అదృష్టం బడిత పూజ మాత్రం చేయించుకోకుండా మమ్మల్ని అనుగ్రహించాం, శివుడు ఆగ్రహించి ఉంటే మేము భస్మయ్యేవాళ్ళం. మహానుభవ, నీ భక్తి గురించి విన్నాం, మహాకాళేశ్వరుడు నీకు పిలిస్తే పలుకుతాడట, నీ రాజ్యంలో ఉన్న గోపాల బాలకుడు ఎవడో రత్నలింగేశ్వరాన్ని కూడా సాక్షాత్కరింపజేసుకున్నాడని విన్నాం, ముందు మహాకాళేశ్వర దర్శనం చేయించు, ఆ తర్వాత రత్నలింగేశ్వర దర్శనం చేయించు, మళ్ళీ రత్నలింగం వచ్చింది కదా అని అసలు జ్యోతిర్లింగాన్ని మాని కొత్త లింగాన్ని చూడటం కూడా ధర్మం కాదు, ముందు అక్కడికే వెడదాం అని వాళ్ళందరూ మహాకాళేశ్వర లింగం దగ్గరికి వెళ్ళారు. షోడశోపచారాలు చేశారు, భక్తితో లింగాన్ని పూజించారు. ఎప్పుడు చెప్పానుగా, జ్యోతిర్లింగాలన్నీ స్వయంగా ముట్టుకోవచ్చు. ఎప్పుడైనా అవతల ఇప్పుడు ఎండోర్నమెంట్స్లు వచ్చాక కుదరదని షార్ట్ కట్ దర్శనాలు పెడితే చెప్పలేం, కానీ మనకు మాత్రం హక్కు ఉన్నది. అందుకని అందరూ తాకారు, స్పర్శ చేశారు, శివస్పర్శ వల్ల తరించారు. తదనంతరం అక్కడి నుంచి అంతా కలిసి గోపాల బాలకుడి ఇంటి దగ్గరకు వచ్చారు. ఆ ఇంట్లో ఉన్న రత్నలింగాన్ని చూసేసరికి వాళ్ళకి మతిపోయిందిట. కోటి సూర్యుల కాంతితో రత్నాలు వెలిగిపోతున్నాయి, నవరత్న ఖచ్చితమైనటువంటి లింగం అది. ఆ లింగాన్ని చూడగానే వాళ్ళందరూ పులకించిపోయి శివుణ్ణి భక్తితో పూజించి కుర్రాన్ని పిలిచి, నాయన ఎప్పుడో ప్రహ్లాదుడు లాంటి వాళ్ళ గురించి విన్నాం, బాలభక్తులు ఎవరో ఉన్నారని విన్నాం, ఇవాళ మా కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యావు గోపాల బాల అంటూ వాడి దగ్గరికి తీసుకుని గాఢంగా కౌగిలించుకున్నారు. అలా కౌగిలించుకున్నప్పుడు తమాషా జరిగిందిట. ఏమిటది? గోపాత్మజం తమాలింగ్య రాజ్ఞో వీక్షేదమబ్రవీతు ప్రాదుర్భభూవ తేజస్వి హనుమాన్ వానరేశ్వర. వానరోత్తముడు హనుమంతుడు అందరూ చూస్తూ ఉండగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎంత విచిత్రంతో ఉండి అక్కడికి వచ్చేది రత్నలింగం, కానీ ప్రత్యక్షమైంది మహానుభావుడు హనుమంతుడు. హనుమంతుడు ఎప్పుడో కృతయుగంలో పుట్టినవాడు కదా, త్రేతాయుగంలో రాముడిని సేవించాడు, కానీ ఆయన ఎప్పుడో కేసరికి జన్మించినవాడు. ఆ పుణ్యాత్ముడు వానర శ్రేష్ఠుడు, నవవ్యాకరణ పండితుడు, అన్నిటికీ మించి రుద్రవీర్య సముద్భవుడు. ఆ పరమాత్ముడిని చూడగానే, ఆంజనేయుడిని చూడగానే అందరూ పులకించిపోయారు. జై హనుమ, జై రామభక్త హనుమ అన్నారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అప్పుడు హనుమంతుడు గోపాలకుణ్ణి, రాజుని, సమావేశమైన రాజుల్ని అందరినీ చూచి మంగళాశాసనం చేస్తూ ఇలా అన్నట్ట, సర్వే శృణ్వంతు భద్రం వో రాజానో ఏచ దేహిన. మహారాజులారా, పౌరులారా, మీ అందరికీ శుభం కలుగ్గాక. శ్రీమన్నారాయణుడు నన్ను పంపాడు, అందుకే ఆయన సందేశం మీకు తెచ్చాను. భూమి మీద పుట్టినటువంటి వాడు మృత్యుభయం నుంచి బయటపడడానికి మృత్యుంజయుడిని ఆశ్రయించాలి. ఆ మృత్యుంజయుడు ఇక్కడ మహాకాళేశ్వరుడనే పేరుతో ఉన్నాడు. ఈ గోపాలకుడు రాజుగారు చేసిన పూజని చూసి పులకించిపోయి రాయి పెట్టుకుని పూజ చేస్తేనే ఆయన అనుగ్రహించి ఇక్కడ రత్నలింగం ఆవిర్భవించేలా చేశాడు. అందువల్ల ఈ కుర్రవాణ్ణి శ్రీ మహావిష్ణువు దీవించి ఇతనికి ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఆ వరం, నేను విష్ణువిచ్చిన వరాన్ని ఎంతమంది వింటూ ఉండగా మీకు వినిపిస్తున్నాను. ఈ కుర్రవాడు ఇక్కడ చాలా కాలం పాటు భోగాలు అనుభవిస్తాడు, శివుణ్ణి పూజిస్తాడు, ఆ తర్వాత మోక్షం అవాప్స్యతి, ముక్తి పొందుతాడు. ఇక అసలు వరం ఏమిటి? అస్య వంశే అష్టమోభావి నందో నామ మహాయశః ప్రాప్స్యతే తత్ర పుత్రత్వం కృష్ణో నారాయణ స్వయం. ఇతడి వంశంలో 8వ తరంలో నందుడని పేరు కలిగిన ఒక మహానుభావుడు పుడతాడు. వసువులలో ఒకడు నందుడనే పేరుతో ఈ గోపాల వంశంలో పుడతాడు. అతనికి భారీగా యశోద అనే స్త్రీ వస్తుంది. వాళ్ళకి నారాయణుడు కృష్ణుడనే పేరుతో దత్తపుత్రుడై వస్తాడు. కృష్ణుడిని పెంచి నంద యశోదలు ధరిస్తారు, నందుడు ధరిస్తాడు, యశోద తర్వాత మరికొంతకాలానికి ధరిస్తుంది. ఈరోజు నుంచి ఈ కుర్రవాడికి నామ్నా శ్రీకర ఇత్యుచ్చై లోకఖ్యాతి గమిషతి. ఈ కుర్రవాడు శ్రీకరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెక్కుతాడు. ఈ శ్రీకరుడు సమస్త లోకాలలోనూ కూడా మహాఖ్యాతి పొందుతాడు అని హనుమంతుడు ఈ విషయం చెప్పడానికి వచ్చాను. మీరు కూడా మహాకాళేశ్వరుని భక్తితో సేవించండి. నేను ఈ ప్రాంతంలో రాత్రిపూట గస్తీ తిరుగుతూ ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కాపాడతానని అదృశ్యమైపోయాడు. ఇప్పటికి కూడా హనుమంతుడు అక్కడ ఉంటాడు చూడండి. అక్కడ ప్రత్యక్షమైన హనుమంతుడికి ఓ నిలువెత్తు విగ్రహం ఉంటుంది. ఆయన ఒకవైపుకి తిరిగి ఉన్నట్టుగా ఒకే శిలలో ఉంటాడు. గంధ సింధూరం బాగా పోస్తారు. బడాగణే గణపతి ఉన్నాడు కదా అక్కడ, పెద్ద గణపతి, ఆ గణపతికి దగ్గరలో ఉంటాడు ఈ హనుమంతుడు. హనుమంతుడు తప్పక చూస్తారు. అక్కడ కింద ఒక శాసనం కూడా ఉంటుంది. హనుమంతుడు గోపాల బాలుడికి శ్రీకరుడని పేరిచ్చాడు, అతడు శ్రీకరుడిగా ప్రఖ్యాతి పొందాడు, ఇక్కడే హనుమంతుడు అందరికీ ప్రత్యక్షమయ్యాడని రాసి ఉంటుంది. అదే శివపురాణంలో కోటి రుద్ర సంహితలో 17వ అధ్యాయంలో మనకు 69వ శ్లోకంలో చెప్పారు. ఈ విధంగా హనుమంతుడు వరమిచ్చి అదృశ్యమైపోయాడు. ఆ పిల్లవాడు శ్రీకరుడు అక్కడున్న గోపాలకులందరికీ నాయకుడై, మహారాజు గారికి ముఖ్య పరిచారకుడై చాలా కాలం సేవ చేశాడు. ఈ శ్రీకరుడు శరీరం విడిచిపెట్టి శివుడి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది. ఇది బంగారు భవనం, ఇక్కడున్న లింగం రత్నలింగం, రాబోయే కాలంలో పాపాత్ములు పుడతారు, ఈ బంగారు భవనానికి ముప్పు తెచ్చి పెడతారు, పీక్కు పట్టుకుపోతారు, ఇక లింగం సంగతి చెప్పక్కర్లా. అందుకని ఈశ్వరుణ్ణి, మహాప్రభు, మానవులు దురాశాపరులు, ధనం మీద ఉన్న వ్యామోహంతో వాడికి దేవుడు దయ్యం ఇవేం ఉండవు. కాబట్టి ఈ ఆలయానికి లింగమునకు కూడా భవిష్యత్తులో భంగం కలగచ్చు. దయతో ఈ ఆలయం యొక్క వ్యవహారం సంగతి నువ్వే చూడు, ఏం చేయాలో చెప్పట్లా, దీన్ని ఏం చేయాలో చూడన్నట్ట కైలాసానికి పోతూ పోతూ. అప్పుడు ఆయన ఈ భవనం సామాన్యమైన రాళ్లతో కట్టబడినటువంటి భవనముగా మందిరముగా మారిపోతుంది, ఇందులో ఉన్న లింగం కూడా మామూలు పాషాణలింగం అయిపోతుంది, రత్నేశ్వరుడు అనే పేరుతో కలియుగాంతం వరకు ఉంటాను, కానీ లింగం మాత్రం రత్నలింగం కాదు, కేవలం పాషాణలింగంగా కనపడుతుంది. నిజానికి అది రత్నలింగమే, కానీ రత్నం కాకుండా రాయిలా కనపడుతుంది. అలాగే ఆలయం కూడా పాషాణ మందిరంగా ఉంటుందన్నాడు. అందుకే ఉజ్జయినిలో మరొక ఆలయం రత్నేశ్వరలింగం ఉంటుంది చూడండి, క్షిప్రా నదీ తీరంలో. పేరుకి రత్నేశ్వరుడు, లింగంలో రత్నం ఉండదు, ఆ రత్నం రత్నంలా కనపడదు. అది నిజంగా రత్నం అయితే దొంగాళ్లతో ప్రమాదం, ఏ దొంగాడన్న దానిపై చేస్తే వాడు చచ్చిపోతాడు. అందుకని పరమాత్ముడు ఏం చేశాడంటే కలియుగంలో చాలా వరకు ఇలాంటి ఎన్నో గొప్ప ఆలయాలు, ఆలయాలలో ఉన్న బంగారం మనకు కనపడకుండా చేశాడు. ఇది చాలా గొప్ప కథ, పరమ పవిత్రమైన కథ. హనుమంతుడంతటి వాడి దగ్గర ఉపదేశం పొందిన శ్రీకరుడి కథ, మహానుభావులైనటువంటి వాళ్ళు ఉత్తములుగా మారిన కథ, చంద్రసేనుడు మణిభద్రుడి దగ్గర చింతామణి పొందిన కథ, అటువంటి దివ్య కథ. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క మహామహిమ తెలియజేసే కథ. ఈ కథని శ్రద్ధతో విన్నటువంటి వాడు సకల శుభాలు పొందుతాడు. ఇదం పవిత్రం పరమం రహస్యం సర్వసౌఖ్యదం ఆఖ్యానం కథితం స్వర్గ్యం శివభక్తి వివర్ధనం. ఈ కథ పరమ పవిత్రమైనది, రహస్యమైనది, సకల సుఖాలు ఇస్తుంది. ఇక్కడ స్వర్గము అంటే ఇంద్రాది దేవతలుండే స్వర్గం అని కాదు, స్వర్గము అంటే ముక్తి ఇచ్చునది, భక్తి పెంచునది, అటువంటి దివ్య కథ. నమః పార్వతీపతే హర హర మహాదేవ.